పరిచయం అనాలి, చెలుపలకు కాదు, ఇంట్రడక్షన్. ఇంగ్లీష్లో దీన్ని ఇంట్రడక్షన్ అంటే ఫార్వర్డ్ కాదు, ఇది ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్, కాబట్టి తెలుగులో పరిచయం అనే ఉండాలి. ఫార్వర్డ్ అంటే వేరు, ముందు మాట లేదా తొలి పలుకు అనొచ్చు. ఇది పరిచయం అన్నమాట. అంటే ఈ పుస్తకాన్ని మనకి పరిచయం చేస్తున్నారు ప్రభుపాదులు వారు. అసలు ఈ పుస్తకం ఏంటి, ఇది మనకి ఎందుకు, మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఎవరు రాశారు, దీనికి మనకి సంబంధం ఏంటి అనేది చెప్తారన్నమాట ఇందులో. కృష్ణ చైతన్య ఉద్యమం శ్రీల రూపగోస్వామి శిక్షణలో కొనసాగుతున్నది. గౌడీ వైష్ణవులు ఎందరో శ్రీ చైతన్య మహాప్రభువుల అనుయాయులు. వారిలో బృందావనంలోని ఆరుగురు గోస్వాములు శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ప్రత్యక్ష శిష్యులు. అందుకే శ్రీల నరోత్తమదాస ఠాకూర రూప రఘునాథ పదే హోయిబే ఆకుతి కబే హామ భుజబ సే జుగల పీరితి. గోస్వాములచే అందించబడిన సాహిత్యాన్ని నేను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడే శ్రీ శ్రీ రాధాకృష్ణుల దివ్య ప్రేమ లీలలను అర్థం చేసుకునగలిగేదను అని గానం చేశారు. శ్రీ చైతన్య మహాప్రభు మానవ సమాజానికి కృష్ణ చైతన్య తత్వం అనే వరాన్ని ప్రసాదించడానికి అవతరించారు. శ్రీకృష్ణ భగవాను లీలల్లోకెల్లా గోపికలతో ఆయన జరిపిన రాసలీలు ఎంతో ముఖ్యమైనవి. శ్రీ చైతన్య మహాప్రభు గోపికలలో శ్రేష్ఠురాలైన శ్రీమతి రాధారాణి మనోభావంతో అవతరించారు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు మనోభీష్టాన్ని అర్థం చేసుకోవడానికి, వారి అడుగుజాడలను అనుసరించడానికి శ్రీరూప సనాతన భట్ట రఘునాథ శ్రీజీవ గోపాల భట్ట రఘునాథ దాస అనే ఆరుగురు గోస్వాములు అడుగుజాడలను నిష్ఠతో అనుసరించాలి. ఈ గ్రంథాన్ని అంటే ఈ చిన్న గ్రంథాన్ని మనకి ఇచ్చింది శ్రీల రూపగోస్వామి. శ్రీల రూపగోస్వామి చైతన్య మహాప్రభు యొక్క ముఖ్యమైన ఆరుగురు షడ్గోస్వాముల్లో, అంటే ఆరుగురు శిష్యుల్లో ఒకళ్ళు. మిగతా వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఆయన అనేక గ్రంథాలు రాశారు రూపగోస్వామి. లలిత మాధవ, విదగ్ధ మాధవ, ఇంకా చాలా చాలా గ్రంథాలు. మన యొక్క ముఖ్యంగా మన సంప్రదాయంలో భక్తియుక్త సేవలో, భక్తిలో ముందలకెళ్ళడానికి, అదేవిధంగా భక్తిలో భావ ప్రేమ భక్తిని పొందిన వాళ్ళకు కూడాను ఆస్వాదించడానికి అనేక గ్రంథాలు, వాళ్ళు ఇంకా ముందరకెళ్ళడానికి, అదేవిధంగా ఆధ్యాత్మిక స్థాయిలో భగవంతుడు కృష్ణుడు గోపికలతో లీలలు ఎలా జరుగుతూ ఉంటాయి అనేవి కూడా అనేక గ్రంథాలు రూపగోస్వామి రాశారు. అనేక మంది ఆచార్యులు, సనాతన గోస్వామి, ఈ షడ్గోస్వాములు చాలా గ్రంథాలు రాయడం అనేది జరిగింది. అందులో ఈ ఉపదేశామృతం అనేది ముఖ్యంగా ఎవరైతే సాధకులు, అంటే భక్తియుక్త సేవని సేవలో పాల్గొనడం అంటే చేయడం మొదలు పెడతారో వాళ్ళకి చాలా ముఖ్యమైన పుస్తకం ఇది. ఇది సాధన చేసి సాధన చేయబోయే ప్రతి ఒక్కళ్ళు మొట్టమొదట తెలుసుకోవాల్సిన పుస్తకం అనమాట. ఇది మనకి ఇక్కడ చూసినట్లయితే చాలా చిన్నది, ఇది సుమారు 92 పేజీలు ఉన్నాయి అంతే ఈ చిన్న పుస్తకం. కానీ ఇది చాలా చాలా విలువైనవి అనమాట. ఇవన్నీ కూడాను మనం మన యొక్క భక్తియుక్త సేవలో, నిత్య జీవితంలో ఆచరించవలసినవి. ఇందులో ఏది అవసరం లేనిదని అంటూ ఏమి లేదు. చాలాసార్లు అనుకుంటాం మనం ఏంటంటే శాస్త్రంలో అనేకమైనవి ఉన్నాయి, కానీ మనం అంటే ఉదాహరణకి భాగవతంలో అనేక మంది అంటే వర్ణాశ్రమం గురించి, సాంఖ్యయోగం, జ్ఞానయోగం, అష్టాంగయోగం, అనేక వాటి గురించి వివరించడం అనేది జరిగింది. సృష్టి గురించి అవన్నీ పూర్తిగా మనం ఆచరించవలసిన అవసరం లేదు. ఉదాహరణకి సాంఖ్యయోగం, సాంఖ్యయోగంలో కూడా భగవంతుని తెలుసుకోవచ్చు దాని ద్వారా, కానీ మనం అవన్నీ కూడా ఆచరించడం లేదు. కానీ ఈ పుస్తకం ఏమిటంటే ప్రత్యేకత, ఈ పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం ఆచరించడానికి ఉన్నవే. అందువలన రూపగోస్వామి నానా శాస్త్ర విచార నైక నిపుణులు, షడ్గోస్వాములు అందరూ కూడాను అనేక శాస్త్రాలను చదివి వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని ఏదైతే సారాంశం ఉందో వాటిని మనకి చిన్న చిన్న పుస్తకాల రూపంలో మనకి ఇవ్వడం అనేది జరిగింది. అందులో ఒక ముఖ్యమైన పుస్తకం, చాలా చాలా అతి ముఖ్యమైన పుస్తకం మన సంప్రదాయానికంటే ఈ ఉపదేశామృతం అని మనం చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఒక మొదటి స్థాయిలో ఉన్న భక్తుడు ఏ విధంగా అసలు భక్తి చేయాలి, అసలు ఏమేమి చేయాలి, నియమ నిబంధనలు ఏమిటి, మొత్తం అన్నీ కూడా ఇందులో వస్తాయి. అందుకే నరోత్తమదాస్ ఠాకూర్ ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే ఈ షడ్గోస్వాములు యొక్క సాహిత్యాన్ని అర్థం చేసుకుంటేనే భగవంతుడు అంటే రాధాకృష్ణుల యొక్క దివ్యమైన లీలల్ని అర్థం చేసుకోగలం, లేదంటే అర్థం చేసుకునే అవకాశం లేదని చెప్తుంది. మరి మీరు మీకు సందేహం రావచ్చు, మరి మనకి ప్రభుపాదుల వారి పుస్తకాలు ఉన్నాయి, చాలాసార్లు మనం వింటుంటాం మనం ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివితేనే చాలు అని కదా. మరి అలాంటప్పుడు ఈ ఆచార్యులు అంటే షడ్గోస్వాములు కానీ పూర్వాచార్యుల పుస్తకాలు అవసరం లేదు కదా. ఇక్కడ ఉద్దేశం అది కాదు. ప్రభుపాదుల వారి పుస్తకాలు ఏమిటంటే పుస్తకాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆచార్యుల పుస్తకాలను అర్థం చేసుకోవడం వలన ఇంకా ప్రభుపాదుల వారు చెప్పేవి ఇంకా బాగా అర్థం చేసుకోగలం మనం. ప్రభుపాదుల వారు ఏమి కొత్తవి చెప్పడం లేదు, ఆచార్యులు చెప్పినవే మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. కానీ ఇది చదవడం అందువలన ఈ పుస్తకాలు చదవడం వలన ఆచార్యులు ఇచ్చిన పుస్తకాలు చదవడం వల్ల మనకేమి నష్టం అనేది లేదు, ఇంకా మనకి ప్రయోజనమే. కానీ ఇంకా స్పష్టంగా ప్రభుపాదుల వారి పుస్తకాలను అర్థం చేసుకోగలం. నిజానికి ప్రభుపాదుల పుస్తకాలు అన్నీ ఉన్నాయి మన సాధనకి, మనం కృష్ణ ప్రేమను పొందడానికి అన్నీ ప్రభుపాదుల వారి పుస్తకాలు ఇచ్చారు. ముఖ్యంగా భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, వీటిలో అన్నీ ఈ మూడు పుస్తకాలు నిన్ననే చదివాను. చైతన్య చరితామృతంలో ప్రభుపాదుల వారు రాస్తున్నారు. అనేక పుస్తకాలు చదవడం కూడా అవసరం లేదు, అది కూడా ఒక విధమైన అంటే అవసరం లేని పని అనమాట సాధకుడికి. అంటే అనేక సాంఖ్యయోగం ఈ అంటే అనేక సంప్రదాయాలు వాటిని వీటిని అంటే సమన్వయం చేయడం లేదా వ్యత్యాసం ఏంటో చూడడం, అనేక సంప్రదాయాల పుస్తకాలు అన్నీ చదివేయడం, ఇవన్నీ చదివేసి ఎక్కువగా వాళ్ళు అంటే దానికి ఆధారాలు ఇవ్వడం ప్రవచనంలో, ఈ విధంగా ఒక తెలివైన వాడుగా లేదా ఒక పండితుడిగా ప్రదర్శించుకోవడానికి ఇవన్నీ అవసరం లేదు నిజానికి. అందువల్లనే మన ఉద్యమంలో ఏంటి మనం చదవడం అనేది భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం లేదా కొన్ని చిన్న చిన్న పుస్తకాలు మిగతావి వాటితోనే సరిపోతుంది. నిజానికి ఎవరైతే ఈ తత్వం అర్థం చేసుకోవాలనుకుంటారో, మన తత్వం ఏదైతే ఉందో, ఈ అచింత్య భేదాభేదం మరియు మన లక్ష్యం కృష్ణ ప్రేమను పొందడం, వీటి కోసం ఈ పుస్తకాలు సరిపోతాయని చెప్తున్నారు ప్రభుపాదులు. మనం ఇంకా మిగతా చిన్న చిన్న పుస్తకాలు అనేకమైన అంటే కపిల దేవుని బోధనలు, కుంతి మహారాణి ప్రార్థనలు, చైతన్య మహాప్రభు బోధనలు, ఇవన్నీ చూసినట్లయితే చైతన్య చరితామృతం నుంచి, భాగవతం నుంచి, వీటి నుంచి తీసినవి ఇవన్నీ భగవద్గీత నుంచి, కాబట్టి ఇవి సరిపోతాయని చెప్తున్నారు. మరి మనం ఇది ఎందుకు చదువుతున్నాం, మరి ఆ పుస్తకాలు సరిపోతాయి కదా ఇది ఎందుకు చదువుతున్నాం అంటే ఇందులో మనకి ప్రత్యేకంగా ప్రభుపాదుల వారు అనేక చోట్ల ఇచ్చారు, ఇవి ఆచార్యులు ఇచ్చినవి అనేక చోట్ల అక్కడక్కడ ఇవ్వరు. ఇందులో ఏంటంటే ఒక చోట మనకి అవన్నీ ఏదైతే ఉపదేశాలు ఉన్నాయో అవన్నీ ఒక చోట ఈ పుస్తకంలో మనకి ఇవ్వడం అనేది జరిగింది, అందువల్ల మనం ఇవి చదువుతున్నాం. ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు కూడా ఈ పుస్తకం చదివేవాళ్ళు ఉపదేశం. అయితే చైతన్య మహాప్రభు ఏ విధంగా, చైతన్య మహాప్రభు ఎవరంటే కృష్ణుడే స్వయంగా రాధారాణి అంటే బృందావనంలో గోపికల్లో శ్రేష్ఠురాలైన అంటే గొప్ప భక్తురాలైన రాధారాణి భావంతో కృష్ణుడే కృష్ణ చైతన్య రూపం తీసుకొని రావడం జరిగింది. ఆ బంగారు వన్నెలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుగా రావడం అనేది జరిగింది. మరి అటువంటి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు, ఈ పతిత జీవులందరినీ కూడా తిరిగి ఉద్ధరించడం కోసం ఈ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని స్థాపించారు. మరి చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టాన్ని అర్థం చేసుకోవాలంటే అంటే కోరికను ఏదైతే ఉందో హృదయంలో కోరిక అభీష్టం దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన యొక్క నేరుగా ఉన్న శిష్యుల ఆరుగురిని అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చే బోధనల్ని మనం అర్థం చేసుకోవాలి. అందులో వాళ్ళు ఆరుగురిలో కూడా ముఖ్యులు రూప సనాతన, రూప గోస్వామి, సనాతన గోస్వామి ఇంకా ముఖ్యులు అన్నమాట వాళ్ళలో కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరికి చైతన్య మహాప్రభు ప్రత్యేకంగా నేరుగా ఉపదేశం ఇవ్వడం అనేది జరిగింది. మనం చైతన్య చరితామృతంలో చూస్తే రూప గోస్వామికి దశాశ్వమేధ ఘాట్లో 10 రోజులు 11 రోజులు రూప గోస్వామికి భక్తియుక్త సేవ గురించి బోధిస్తారు చైతన్య మహాప్రభు. అదేవిధంగా సనాతన గోస్వామికి వారణాసిలో ఈ భక్తియుక్త సేవలో అసలు భక్తి యొక్క లక్ష్యం ఏమిటి, సాధన ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వివరించడం అనేది జరిగింది. అందువలన వాళ్ళ యొక్క పుస్తకాలు వాళ్ళు అవి విని రాశారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం చైతన్య మహాప్రభుని అర్థం చేసుకోగలం, ఆ విధంగా మనం మన యొక్క సంప్రదాయంలో ముందరకెళ్ళగలం భక్తియుక్త సేవలు. లేదంటే ఎవరైతే ఈ ఆచార్యులు ఇచ్చిన దాన్ని అర్థం చేసుకోలేరు వాళ్ళు ఎప్పటికి కూడా భక్తిలో ముందరకెళ్ళే అవకాశమే లేదు. వాళ్ళు నామం చేస్తుండొచ్చు, ప్రసాదం తీసుకుంటుండొచ్చు, ఇవన్నీ కూడా పై పైన జరుగుతాయి, కానీ లోతుగా అంటే రాధాకృష్ణుల యొక్క దివ్యమైన లీలలు అనేవి చాలా గుహ్యమైనవి. వీటిని అర్థం చేసుకోవాలంటే షడ్గోస్వాముల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ యొక్క బోధనలను అర్థం చేసుకోవాలి. అంతేగాని చాలామంది షడ్గోస్వాముల్ని అనుకరిస్తూ ఉంటారు వృందావనంలో, వాళ్ళలాగా ఏదో చిన్న కొల్లాయి గుడ్డ కట్టుకోవడం, చిన్న చెంబు తీసుకొని వెళ్ళడం, అంత వైరాగిలాగా బృందావనం వెళ్ళినట్లయితే వాళ్ళంతా కూడా బూటకమే. నిజానికి లోపల మనసు లోపల మాత్రం ఇంద్రియ భోగం కోరికలు తీవ్రంగా ఉంటాయన్నమాట. కానీ అది కాదు అర్థం చేసుకునే పద్ధతి. ఏంటంటే వాళ్ళ యొక్క గ్రంథాలని మనం గురు శిష్య పరంపర ద్వారా, మన ఆచార్యుల ద్వారా వినడం ద్వారా, శుద్ధ భక్తుల ద్వారా వినడం ద్వారా మనం ఆచరించినట్లయితే అప్పుడు మనం అర్థం చేసుకోగలం. గోస్వాములు అందరిలోకి ప్రముఖుడు శ్రీల రూప గోస్వామి. మన కార్యకలాపాలకు మార్గం చూపించడానికి ఆయన ఈ ఉపదేశామృతమును రచించారు. శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకం పేరిట 8 శ్లోకాలను రచించినట్లు మనం శుద్ధ వైష్ణవులం కావడం కోసం శ్రీల రూపగోస్వామి ఈ ఉపదేశామృత గ్రంథాన్ని రచించారు. చైతన్య మహాప్రభు మనకి శిక్షాష్టకం ఇచ్చారు. చైతన్య మహాప్రభు ఇచ్చింది ఏమి గ్రంథాలు ఏమి ఇవ్వాల ప్రత్యేకంగా, కానీ శిక్షాష్టకం 8 శ్లోకాలు శిక్ష ఏ విధంగా అంటే శిక్షణ పొందాలి, భక్తియుక్త సేవలో ఎలాగా ముందుకెళ్ళాలి అనేది 8 శ్లోకాల ద్వారా ఇచ్చారు. అవి మనం అనేక మందిరాల్లో ఉదయాన్నే చదువుతూ ఉంటారు. చేతో దర్పణ మార్జనం ఈ విధంగా 8 శ్లోకాలు అన్నమాట. ఏ విధంగా చైతన్య మహాప్రభు 8 శ్లోకాలు ఇచ్చారో వాటి నుంచి ఇక్కడ 8 శ్లోకాల్లో ఏదైతే ఉందో అదే విషయాన్ని రూపగోస్వామి ఇంకా స్పష్టంగా మనకి ఇక్కడ 11 శ్లోకాల్లో ఇవ్వడం అనేది జరిగింది. ఉపదేశామృతంలో మొత్తం 11 శ్లోకాలు ఉంటాయి. మీరు చూసినట్లయితే వాటిని ఒక్కొక్క దాన్ని ఇక్కడ ఒక్కొక్క బిందువుగా పేర్కొనడం జరిగింది. బిందు అనే పేరుతో ఇవ్వడం జరిగింది 11. ప్రథమ బిందువు, ద్వితీయ బిందువు, తృతీయ బిందువు, ఈ విధంగా 11 శ్లోకాలు ఇవ్వడం జరిగింది. ఆధ్యాత్మిక జీవితంలో మనస్సును ఇంద్రియాలను నిగ్రహించడం మొదటి కర్తవ్యం. మనస్సును ఇంద్రియాలను నిగ్రహిస్తేనే కానీ ఎవరును ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని సాధించలేరు. ఈ భౌతిక ప్రపంచంలో అందరూ రజో తమో గుణ ప్రవృత్తులలో నిమగ్నులై ఉన్నారు. శ్రీల రూప గోస్వామి ఉపదేశాలను అనుసరించి మానవుడు సత్వగుణ స్థితికి చేరుకోవాలి. అప్పుడు ఆ తరువాత సాధించవలసిన ప్రగతికి సంబంధించిన అన్ని విషయాలు బోధపడతాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, ఏమని చెప్తున్నారు ఇక్కడ, అసలు మొట్టమొదట చేయవలసింది ఏమిటి ఆధ్యాత్మిక జీవనంలో? ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవనంలో మొట్టమొదటి చేయవలసింది ఏమిటి? ఇంద్రియ నిగ్రహణం, మనస్సు మరియు ఇంద్రియాల నిగ్రహణం, ఇది మొట్టమొదట చేయవలసింది. అది ఎందుకు జరగాలంటే మనకు ఆ నిగ్రహణం కానీ లేకపోతే మనం ఏం చేస్తాం, ఆధ్యాత్మిక జీవనం అనేది శూన్యమైపోద్ది. ఎందువలన ఈ నిగ్రహం లేకపోతే ఇంద్రియ భోగం జరుగుతుంది. ఇంద్రియాలకు ఏమి ఇష్టమో ఎటువైపు ఇంద్రియ వస్తువుల వైపు లాగుతూ ఉంటాయి వాటి వైపు మనం వెళ్ళిపోతూ ఉంటాం, అప్పుడు ఆధ్యాత్మిక జీవనం అనేది ఉండదు. అందువలన మొదట వాటిని నిగ్రహించి ఇటువైపు పెట్టాలి. అది ఎలాగ కూడా చెప్తారు ఇక్కడ. కాబట్టి మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించడం. ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ, ప్రపంచంలో అందరూ రజోగుణం తమోగుణంలో ఉన్నారు. అయితే ఏం చేయాలి, రూపగోస్వామి ఏదైతే ఇక్కడ ఉపదేశాలు ఉన్నాయో అవి అనుసరించి సత్వగుణ స్థితికి చేరుకోవాలి. అప్పుడు సత్వగుణ స్థితికి చేరుకుంటే ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది, ప్రగతికి సంబంధించిన తరువాత సాధించవలసిన ప్రగతికి సంబంధించిన అన్ని విషయాలు బోధపడతాయి. ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఎవరైతే సత్వగుణంలోకి రారో వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించడానికి ఇంకా ఏమేమి అవసరం, మనకి మనం ఇంకా ఏమేమి చేయాలి అనేవి అర్థం కాదన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి తమో గుణం రజోగుణంలో ఉన్నాడు, జపం చేస్తూ ఉండొచ్చు, కానీ అతను కానీ సత్వగుణంలోకి రాకపోయినట్లయితే అతనికి తెలియదు అన్నమాట ఏమిటి, ఇంకా ఉన్నతమైన విషయాలు ఉన్నాయి, రాధాకృష్ణుల యొక్క లీలలు దివ్యమైనవి, అతి గుహ్యమైనవి, అవి అర్థం చేసుకోవడం కష్టం, ఇంకా మనలో అనర్థాలు ఉన్నాయి, అతనిలో ఎటువంటి చెడు అలవాట్లు దుర్గుణాలు ఇవన్నీ ఉన్నా, అంటే ఇతరులను గౌరవించకపోవడం, భక్తుల్ని సేవించకపోవడం, వాళ్ళని సక్రమంగా ఆదరించకపోవడం భక్తుల్ని, లేదా వాళ్ళ పట్ల అపరాధాలు చేస్తూ ఉండొచ్చు భక్తుల పట్ల, ఒకవైపు జపం చేస్తుంది, ఈ వీటన్నిటినీ అర్థం చేసుకోలేడు నామం చేస్తున్నప్పటికీ. అందువలన సత్వగుణంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఏం జరుగుతుంది, మనతోటి మనం సక్రమంగా చేస్తున్నామా, ఇంకా ఏమి కావాలి ముందరికి వెళ్ళడానికి భక్తులు, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి. అది ఇక్కడ చెప్తున్నాను. అప్పుడు ఆ తర్వాత సాధించవలసిన ప్రగతికి సంబంధించిన అన్ని విషయాలు బోధపడతాయి. ఎప్పుడు సత్వగుణంలో ఉంటే. మరి సత్వగుణంలో ఉండడం అంటే ఏమిటి? సత్వగుణంలో ఉంటే ఇంద్రియ నిగ్రహణం కూడా సులభం చేయడం. కానీ సత్వగుణంలో ఉన్నారు అని ఎలా ఎప్పుడు చెప్పగలం ఒక వ్యక్తి? ఓకే, ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వ్యక్తి సత్వగుణంలో ఉన్నాడు అని ఎలా చెప్పగలం? మనకి భగవద్గీతలో చూసినట్లయితే సత్వగుణంలో అంటే బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారని చెప్తుంది. బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ఏమేమి ఉంటాయి? చదవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు, బోధించడం, యజ్ఞం చేయడం, ఇవన్నీ బ్రాహ్మణుల యొక్క లక్షణాలు. అదే మనకి కూడా సత్వగుణంలో ఉండాలంటే బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ఉండాలి. రజోగుణం సత్వగుణం కలిసి ఉండేది క్షత్రియుల్లో. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? సత్వగుణంలో ఉండడం అని చెప్తున్నారు. మరి సత్వగుణంలో ఉండడం అంటే పూర్తిగా బ్రాహ్మణులాగా కేవలం యజ్ఞం చేయడం లేదా మంత్ర చదవడం, విగ్రహాన్ని పూజించడం కూడా కాదు. వాళ్ళలో కూడా బ్రాహ్మణుల్లో అనేక తరగతుల వాళ్ళు ఉన్నారు. కొంతమంది పూజలు చేస్తే, కొంతమంది అధ్యయనం చేస్తూ, కొంతమంది బోధిస్తూ, కొంతమంది అనేక ఏంటివి అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఏంటి వాటి పేరు ఏంటో నామకరణం, వివాహం ఇటువంటివి చేయడంలో కొంతమంది నిమగ్నం అయితే సంస్కారాలు చేయడంలో, కొంతమంది యజ్ఞం చేయడంలో, కొంతమంది విగ్రహ ఆరాధన చేయడంలో, కొంతమంది శాస్త్రం చదవడంలో, కొంతమంది రాజ్యంలో ఉన్న రాజుకి సూచనలు ఇవ్వడంలో బ్రాహ్మణులు అనేక విధాలుగా ఉంటారు. కానీ వాళ్ళలో ఒక లక్షణం మాత్రం ఎప్పుడు వీళ్ళందరిలో కూడా ఉంటుంది. ఒకటి, సత్వగుణంలో ఉన్నాడని మనం ఒక విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు, ఒక దాన్ని గమనించడం ద్వారా. ఏమిటది? ఏమిటంటే సత్వగుణంలో ఉన్న వ్యక్తి యొక్క జీవితం క్రమబద్ధీకరించబడి ఉంటుంది. క్రమబద్ధీకరించబడి ఉండడం అంటే ప్రతిరోజు ఒక పనిని అదే సమయంలో దాదాపుగా చేస్తూ ఉంటాడనమాట. ఆ సమయం తప్పడం కానీ, ఈరోజు ఒక విధంగా చేయడం, ఇంకొక రోజు ఇంకో విధంగా, ఇలా ఉండదు అతనిలో. ఇంకా మనసు ఎప్పుడైతే ఈ క్రమబద్ధంగా పనులు చేస్తూ ఉంటాడో, మనసు అటు ఇటు వెళ్ళడం అనేది ఉండదు అతనికి. మనసుకు ఆతురత అనేది ఉండదు. ఎందువలన? మనం తర్వాత ఏం చేయాలో మనకు తెలియకపోతే మనకు ఆతురత జరుగుతుంది, వస్తుంది. కానీ మనకు తెలుసు ఉదయం 7 గంటలైంది, గురు పూజ చేయాలి. మనకు ఆతురత లేదు, గురు పూజ జరుగుతుంది. కాబట్టి ఆ గురు పూజకు కావాల్సినవన్నీ ఎప్పుడో ముందల రోజే సాయంత్రం మనం ఏర్పాటు చేసుకుంటాం, పూలు, ఆరతి ప్లేట్ ఇవన్నీ. కాబట్టి బ్రాహ్మణులు అంటే ఇదేనమాట వాళ్ళకి. లేదా ప్రతిరోజు రాజును కలిసే బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, రాజు అంతఃపురం వెళ్ళి అతను రోజు ఒక సమయానికి అంతఃపురం వెళ్ళి రాజుతో మాట్లాడి అతను కావాల్సిన బోధించి వచ్చేస్తాడు. లేదా విగ్రహారాధన చేసే బ్రాహ్మణుడు ప్రతిరోజు అతనికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో భగవంతుని ఆరాధించడం, లేదా కొంతమంది భగవంతుని నైవేద్యం వండుతారు, వండేసి వచ్చేస్తారు. అంతేగాని మనం ఇక్కడ రజోగుణం అంటే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండడం అనేది రజోగుణం అనమాట. అంటే ఏదో ఒకటి క్రమబద్ధీకరణ అనేది లేకుండా, ఒక క్రమ పద్ధతి లేకుండా చేస్తూ ఉంటారు. కానీ సత్వగుణంలో ఉన్నాడు కూడా చేస్తూ ఉండొచ్చు, కానీ అతనికి క్రమబద్ధీకరంగా అంటే క్రమబద్ధంగా చేస్తాడు అన్ని పనులు. అది ఆ విధంగా మనం గుర్తించవచ్చు అనమాట సత్వగుణంలో ఉన్నారని. అంటే సాధారణంగా ఎప్పుడో ఒకసారి మార్పు జరగవచ్చు. ఉదాహరణకి అతనికి ఆరోగ్యం బాగలేక, లేదా బాగా జన్మాష్టమి ఉత్సవాల్లో అతనికి కొంచెం సమయం అనేది అటు ఇటు మారుతుండొచ్చు. కానీ సాధారణంగా చూస్తే అతను జీవితం అనేది క్రమబద్ధీకరించబడి ఉంటుంది. అతని ఆహారపు అలవాట్లు కూడా అంతేగాని, ఒకరోజు ఎక్కువగా తినేసి ఒకరోజు అసలు తినకుండా ఇలాంటివన్నీ ఉండవు అనమాట. ఇంకా వాళ్ళు కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, యుక్తాహార విహారస్య, అంటే యుక్తాహారం ఎంతైతే మనకు అవసరమో ఆహారం, అదేవిధంగా అంత విశ్రాంతి, ఇవన్నీ కూడా అతను జీవితంలో మనం చూడవచ్చు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అతను సత్వగుణంలో ఉన్నాడు. కాబట్టి సత్వగుణంలోకి రావడం చాలా ముఖ్యం. ఇంకా ఇంద్రియ నిగ్రహణం కంటే కూడా సత్వగుణంలో రావడం ముఖ్యం. ఎందువలన? సత్వగుణంలోకి వస్తే ఇంద్రియ నిగ్రహణం అనేది జరుగుతుంది. సత్వగుణంలోనే ఇంద్రియ నిగ్రహణం చాలా సులభం, రెండూ జరిగిపోతాయి. ఎప్పుడైతే సత్వగుణంలోకి రావడానికి ప్రయత్నం చేస్తామో ఇంద్రియ నిగ్రహణం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల రెండింటిని కూడా ఇక్కడ చర్చించడం జరిగింది ఈ పేరాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయవలసినవి మన జీవితంలో. అంటే ముఖ్యంగా సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ కూడా ఆచరించాలి. ఇప్పుడు విగ్రహారాధన చేసే ఒక బ్రాహ్మణుడు, అదేవిధంగా రోజు శాస్త్రాన్ని అధ్యయనం చేసే బ్రాహ్మణుడు లేదా ఒక భక్తుడు ఉన్నారు ఇద్దరు. వీళ్ళిద్దరు సత్వగుణంలో ఉన్నట్లేనా? ఎవరు రజోగుణంలో ఉన్నారు? ఎవరైనా ఇద్దరు సక్రమంగా సరైన సమయానికి చేస్తున్నారు, ఇద్దరు సత్వగుణంలోనే ఉన్నట్టు. ఒకళ్ళకి శారీరక శ్రమ ఉంటుంది కొంచెం విగ్రహారాధనలో, ఒకరికి ఉండదు. అయినప్పటికీ ఇద్దరు కూడా సత్వగుణంలో ఉన్నట్లే. ఎందువల్లంటే వాళ్ళ యొక్క జీవితం అనేది క్రమబద్ధీకరించబడింది. అదేవిధంగా ఒకళ్ళు వంట చేస్తూ ఉండొచ్చు ప్రతిరోజు, కాబట్టి వంట చేయడం అంటే ఏదో విపరీతమైన పని, కాబట్టి అది రజోగుణం అని కాదు. ప్రతిరోజు సమయానికి వంట చేస్తూ ఉంటారు, కానీ అక్కడ రజోగుణం అనేది ఉపయోగించబడుతుంది. కానీ ఆ వ్యక్తి ఏది ప్రధానంగా ఉంది వ్యక్తులు అంటే సత్వగుణం ఉంది ప్రధానంగా. మనలో కూడా అందరిలో రజోగుణం తమోగుణం అన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే ప్రధానంగా ఉండే లక్షణం గురించి. ఇంకా మిగిలిన దాన్ని మనం రేపు చెప్పుకోవచ్చు, ఇంకా ఉంది పెద్ద పేరా. హరే కృష్ణ. ఉపదేశామృతం కీ జై. శీల రూప గోస్వామి కీ జై.